ಧ್ಯಾಯಂತು ಮಮಾಂಗಾನಿ ವಾಕ್ ಪ್ರಾಣಶ್ಚಕ್ಷುಶ್ರೋತ್ರಮಥೋಬಲಮಿಂದ್ರಿಯಾಣಿ ಚ ಸರ್ವಾಣಿ ಸರ್ವಂ ಬ್ರಹ್ಮೋಪನಿಷದಂ ಮಾಹಂ ಬ್ರಹ್ಮ ನಿರಾಕುರ್ಯಾಂ ಮಾಮಾ ಬ್ರಹ್ಮ ನಿರಾಕರೋತ್ ಅನಿರಾಕರಣಮಸ್ತ್ವನಿರಾಕರಣಂ ಮೇ ಅಸ್ತು ತದಾತ್ಮನಿ ನಿರತೇಯ ಉಪನಿಷತ್ಸು ಧರ್ಮಾ ತೇ ಮಯಿ ಸಂತು ತೇ ಮಯಿ ಸಂತು ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ.
268వ పేజీ 5వ ఖండం 8వ అధ్యాయం 3వ మంత్రం.
అథ యదనాశకాయనం నాశకాయన ఇత్యాచక్షతే బ్రహ్మచర్యమేవ తదేశ హ్యాత్మాన నశ్యతి ಯಂ ಬ್ರಹ್ಮಚರ್ಯೇಣ ಅನುವಿಂದತೆ ಅಥ ಯದರಣ್ಯಾಯನಂ ಇತ್ಯಾಚಕ್ಷತೆ ಬ್ರಹ್ಮಚರ್ಯಮೇವ ತತ್ತದರಶ್ಚ ಹವೈಣ್ಯಶ್ಚ ಅರ್ಣವೌ ಬ್ರಹ್ಮಲೋಕೇ ತೃತೀಯಸ್ಯಾಮಿತಃ ದಿವಿ ತದೈರಂಭದೀಯಂ ಸರಸ್ತದಸ್ತದಶ್ಚಂಥವಃ ಸರಸ್ತದಸ್ವಚ್ಛಃ ಸೋಮಸವನಃ ತದಪರಾಜಿತ ಪೂರ್ಬ್ರಹ್ಮಣಃ ಪ್ರಭುವಿಮಿತಂ ಹಿರಣ್ಯಮಯಂ.
ఈ 8వ అధ్యాయంలో మొదటి 6 ఖండాలు ఉపాసన గురించి వివరిస్తున్నారు. ఈ యొక్క 5వ ఖండంలో బ్రహ్మచర్య స్తుతి గురించి చెప్తున్నారు. అన్నీ బ్రహ్మచర్యంలోనే ఉన్నాయి అని చెప్తున్నారు. ఏమేమిటి ఉన్నాయి అని చెప్పి మనకు ముందు క్రిందటి మంత్రాల్లో యజ్ఞము చేస్తే వచ్చే ఫలం బ్రహ్మచర్య పాటించడంలో ఉన్నది. ఇష్టం అనేటటువంటి యజ్ఞం చేస్తే, ఇష్టం అనేటటువంటి వైదిక కర్మ చేస్తే అది కూడా ఈ బ్రహ్మచర్య ఆశ్రమ అనుష్ఠానంలోనే ఉన్నది అని. మూడవది సత్రాయణం అనే యాగ, దానివల్ల వచ్చే ఫలం కూడా బ్రహ్మచర్య అనుష్ఠానంలో ఉన్నది. నాలుగు మౌనం, మౌనం అనే సాధన పాటించడం వలన వచ్చే ఫలం కూడా బ్రహ్మచర్య అనుష్ఠానంలోనే ఉన్నది అని. చివరిగా 5 అనాశకాయనం అన్నారు, ఉపవాసం అని అర్థం. ఈ ఉపవాసం చేయడం వలన వచ్చే ఫలం కూడా బ్రహ్మచర్యంలోనే ఉన్నది. ఇదంతా ఏమిటంటే బ్రహ్మచర్యం పాటించడం అనేది చాలా అవసరం. ఇక్కడ బ్రహ్మచర్యం అంటే మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, ఇంద్రియ భోగాల కోసం మనిషి పాకులాడకూడదు. ఇంద్రియ సుఖం, ఇంద్రియ భోగాల కోసమే మనిషి జీవిస్తే ఆధ్యాత్మికంగా మనిషి ఎదగలేడు. కనుక ఇంద్రియ భోగాలనేవి మనిషికి ఎంతవరకు ఉండాలి, ధార్మికంగా అంతవరకే ఉండాలి. శృతి మించి ఉంటే ఏదైనా కూడా దోషమే. శృతి మించి ఉండడం అంటే ఏమిటి, అవసరానికి మించి మనిషి. కనుక అటువంటి బ్రహ్మచర్యం చాలా గొప్పది అని స్తుతం చేసి ఈ బ్రహ్మచర్యాన్ని అరణ్యాయనం అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు ఈ మంత్రంలో. అరణ్యాయనమితి ఆచక్షతే. అరణ్యాయనం అంటే ఏమిటి ఇక్కడ అంటే, అరణ్య అంటే అడవి, మామూలు అర్థం అడవి. అయనం అంటే జీవించడం, అంటే వానప్రస్థాశ్రమంలో జీవించడం అని అర్థం అరణ్యాయనం అంటే. ఇక్కడ బ్రహ్మచర్య ఆశ్రమం అనేది వ్యక్తిని అరణ్యానికి తీసుకువెళ్ళడానికి మార్గాన్ని చూపుతుంది, అంటే వానప్రస్థాశ్రమానికి తయారు చేస్తుంది మనిషిని బ్రహ్మచర్యం. ఇంద్రియ భోగాలు అనేది వాటి మీద మనసు లేకపోతే మనస్సుకి మెచ్యూరిటీ వస్తుంది తొందరగా. మెచ్యూరిటీ రావడం వలన నేను వానప్రస్థానికి వెళ్ళాలి, జపం చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి, భగవత్ చింతన చెయ్యాలి అనేటువంటి కోరిక కలుగుతుంది. ఇంద్రియ భోగాల మీదనే మనసు ఉన్న వాడికి 80 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా ఇంకా టీవీ ముందే కూర్చొని 24 గంటలు టీవీ అంటుంటాడు. లేకపోతే ప్రాపంచిక భోగాలు, ఆస్తులు, వస్తువులు, బంగారం ఇదే ఆలోచిస్తూ ఉంటాడు మనిషి. ఒక 50-60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంటి గురించి కానీ, బంగారం గురించి కానీ, అతిగా ఒంటి గురించి కానీ, పిల్లలు, సంసారం వీటిని గురించి ఆలోచించకూడదు. అది కొంతవరకే, అది అంత వయసు తర్వాత కూడా ఆలోచిస్తున్నాడు అంటే సంథింగ్ రాంగ్ అని అర్థం, సరియైన మార్గంలో లేడు మనిషి అని అర్థం. కనుక మనిషి అరణ్యాయనం బ్రహ్మచర్యం కనుక అక్కడ ఇంద్రియ భోగాలు కనుక నియంత్రించుకొని ఉంటే ఆ యొక్క సాధన ఏం చేస్తుందట, వానప్రస్థానికి తయారు చేసి అక్కడికి పంపిస్తుంది మనిషిని, దోవ చూపిస్తుంది అన్నమాట. అది చెప్తున్నారు ఇక్కడ, అరణ్యాయనం ఇది ఆచక్షతే బ్రహ్మచర్యమేవ. ఆ వానప్రస్థం కూడా బ్రహ్మచర్యమేవ. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం ఏమిటంటే అరణ్యాయనం అంటే బ్రహ్మలోకం, బ్రహ్మలోక వర్ణనం చేస్తున్నారు ఇక్కడ. న్యాచురల్గా మరి వానప్రస్థానికి వస్తే జపం చేస్తాడు, ఉపాసన చేస్తూ ఉంటాడు, చేసినప్పుడు మరి బ్రహ్మలోకానికి అర్హుడవుతాడు కదా, అందుకని బ్రహ్మలోకం అని కూడా తీసుకోవచ్చు మనం. అట్లాంటి బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ ఏం చేస్తాడు అని వర్ణన వస్తున్నది ఇప్పుడు. తృతీయస్యాం దివి, భూలోకం నుంచి పైన, భూలోక, భువర్లోక, స్వర్గలోక, ఆ స్వర్గలోకం అనేది ఇక్కడ బ్రహ్మలోకం అంటున్నారు. యాక్చువల్గా బ్రహ్మలోకం 7th లోక, సత్యలోకం, బ్రహ్మలోకం అనేది 7th లోక, 7వ లోకం అది. కానీ ఇక్కడ ఈ భూమికి పైన ఉన్నటువంటి 3వది ఏదైతే ఉందో అదే బ్రహ్మలోకం అని సందర్భానుసారంగా చెప్తున్నారు, కాంటెక్చువల్ మీనింగ్ అన్నమాట. మామూలుగా భూమికి పైన 3వ లోకం ఏమిటి, స్వర్గలోకం, అది అసలైన మీనింగ్. కానీ ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో మనం భూమి నుంచి ఈ వ్యక్తి స్వర్గలోకానికి వెళ్ళడు, ఎవరు, ఉపాసకుడు. ఉపాసకుడు బ్రహ్మలోకానికి వెళతాడు, అందుకని ఆయనకి స్వర్గలోకంతో పని లేదు అలా అని మనం ఇక్కడ ఉపనిషత్తు చెప్తున్నది. కనుక ఈ సందర్భానుసారంగా చూస్తే ఇది బ్రహ్మలోకం, అరణ్యాయనం అంటే బ్రహ్మలోకం, 3వ లోకం అని అర్థం. అటువంటి బ్రహ్మలోకానికి అక్కడ ఏమున్నదిట చెప్తున్నారు. ఈ బ్రహ్మలోకంలో అరగ్న అని 2 సరస్సులు ఉన్నాయి. బ్రహ్మలోకే తృతీయస్యామితో దివి తదైరమ్మదీయం సరసః తదశ్వత్థః తత్, అంటే తత్ర, అక్కడ ఆ బ్రహ్మలోకంలో అతి పెద్ద సరస్సు ఉందిట. పెద్ద సరస్సు ఉంది. ఎటువంటి సరస్సు, ఆ సరస్సులో ఉన్న జలం తాగితే ఆనందంగా ఉంటారట. మద్రాసులో మనకు వచ్చే కార్పొరేషన్ నీళ్ళులా కాదు. ఐరమ్మదీయం అంటే ఏమిటి, అక్కడ ఐరా అంటే అక్కడ జలం, ఆ సరస్సులో జలం తాగితే మనిషికి అన్నీ మర్చిపోతాడట. అంటే ఇక్కడ ఇంటాక్సికేటెడ్ అని అర్థం, అంటే మత్తు కలిగించేటట్లు ఉంటుంది, అంటే ఆనందాన్ని ఇస్తుంది అని అర్థం. అంతేగాని వేరే అర్థం తీసుకోకూడదు అక్కడ. అది అతి పెద్దదైన సరస్సు, మత్తు కలిగించేటటువంటి అమృతం అన్నారు. అమృతం అనే పేరు అక్కడ దానికి. అంటే ఈ ఉపాసకుడు బ్రహ్మలోకానికి వెళ్ళి ఇటువంటి సుఖాలన్నీ అనుభవిస్తాడు అని చెప్పడానికి ఉపాసనా స్తుతి. అక్కడ అంతేకాదు అశ్వత్థ వృక్షం కూడా ఉంటుందట బ్రహ్మలోకే అశ్వత్థ అన్నారు. తర్వాత సోమరసాన్ని ఇచ్చేటటువంటి, అక్కడ సోమరసం అమృతం లాంటిది అక్కడ లభిస్తుంటుందిట. సోమరసం అమృతం లాంటి సోమరసం ఉంటుంది. అపరాజిత అన్నారు. ఆ బ్రహ్మలోకం అపరాజిత అంటే పరాజయం ఎరుగునటువంటిది, ఎప్పుడూ జయమే అక్కడ, అపరాజిత. దీన్నే బ్రహ్మపురం అంటారు. బ్రహ్మ ఉండేటటువంటి లోకం కనుక బ్రహ్మపురం అన్నారు. ఈ బ్రహ్మపురాన్ని ఎవరు చేశారట? ప్రభు విమితం, ప్రభువు చేత, భగవంతుడి చేత చేయబడింది ఆ బ్రహ్మలోకం. ఎలా ఉంటుందట అది? పూర్ బ్రహ్మణ అన్నారు. ఆ ఒక్క పూర్ బ్రహ్మణ అంటే ఇంగ్లీష్ పూర్ కాదు, పూర్ బ్రహ్మణ అంటే ఆ బ్రహ్మదేవుడి యొక్క పురం, ఆయన ఉండే చోటు బ్రహ్మలోకం. అది హిరణ్మయం అన్నారు. అంతా బంగారంతో చేసి ఉంటుందట. మనం ఎట్లాగైతే ఇటుకలు, ఇసుక, ఇవన్నీ సిమెంట్ పెట్టి కట్టుకుంటాం, అక్కడ బంగారంతో కట్టుకుంటారు. అంతే తేడా, అంతే తేడానా? మరి బంగారం, బ్రహ్మదేవుడు హిరణ్మయుడు కదా ఆయన, అందుకని అంత బంగారంతో ఉంటాయి అన్నమాట. మొదట చూసినప్పుడు ఆహా అనిపిస్తుంది. అక్కడ మనం కూడా ఒక 10 రోజులు ఉన్నామంటే అసలు బంగారంతో చేసిందనే అనిపించదు మనకు. ఇప్పుడు పూరి గుడిసెల్లో ఉండేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కనుక ఇట్లాంటి హాల్కి వచ్చి చూస్తే ఆహా అంటారు. మనకేమైనా అనిపిస్తున్నది ఆహా అని, అందులోనే ఉంటూ ఉంటే దాని గొప్పతనం తెలియదు. వాళ్ళకి అంతే, మనకి ఇది ఎట్లాగో, వాళ్ళకి అది అట్లా బ్రహ్మలోకం. ఇంతటితో ఇంతవరకు క్రిందటి వారం చూశాం. ఇప్పుడు 4వ మంత్రం తర్వాత పేజీలో చదువుతాం, 269వ పేజీ, ఈ ఖండంలో ఆఖరి మంత్రం. తజ్ఞైవైతావరం చణ్యం చ, తజ్ఞైవైతావరం చణ్యం చ అర్ణవౌ బ్రహ్మలోకే బ్రహ్మచర్యేణానువిందంతి తేషామేవైష బ్రహ్మలోకః తేషాం సర్వేషు లోకేషు కామచారో భవతి. ఇప్పుడు ఫలాన్ని చెప్తున్నారు. సత్యకామ సత్య సంకల్ప అన్నట్లుగా తత్ యహ ఏవ ఏతౌ అరం చణ్యం చ. ఈ అరణ్యాన్ని విభజిస్తున్నారు. నాకు ఇందాక అరణ్యం అంటే మనం ఏం చెప్పాం, బ్రహ్మలోకం అన్నాం. ఇప్పుడు అరంచ ణ్యంచ అరణ్య విభజిస్తే అర్ణవౌ, అర అనేటువంటి మరొక సరస్సు, ణ్య అనేటటువంటి మరొక సరస్సు, రెండు సరస్సులు ఉన్నాయట. ఆ సరస్సులు అర్ణవౌ బ్రహ్మలోకే బ్రహ్మచర్యేణ అనువిందంతి. ఈ ఉపాసకుడు బ్రహ్మచర్యమును పాటించడం వలన ఆ బ్రహ్మలోకానికి వెళ్తాడు. అక్కడ 2 సరస్సులున్నాయి. ఆ సరస్సుల్లో అమృతం లాంటి రసం ఉంటుంది, సోమరసం, అది తాగుతాడు అని చెప్పి చెప్పేది. తేషాం ఏవ ఏష బ్రహ్మలోక, తేషాం ఏవ అందరికీ రాదండి. అజ్ఞానులకి, ఉపాసన చేయని వాళ్ళకి బ్రహ్మలోకం లభించదు. ఉపాసన చేసే వాళ్ళకి బ్రహ్మలోకం, అందరికీ లభించదు. ఇది స్పెషల్ VIPs అన్నమాట వాళ్ళు. తేషామేవ అంటే ఎవరైతే బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉపాసన చేస్తారో బ్రహ్మలోక, తేషాగుం సర్వేషు లోకేషు కామచారో భవతి. వాళ్లకు మాత్రమే, ఆ ఉపాసకులకు మాత్రమే. అంటే ఈ యొక్క అనుష్ఠానం వల్ల మనం ఏం తెలుసుకోవాలంటే, ఓవరాల్గా మనిషి స్ట్రిక్ట్ డిసిప్లిన్ లైఫ్ ఉండాలి. నియమం, ఆచారం, అనుష్ఠానం ఉండాలి. అంటే రిలీజియస్ లైఫ్ పాటిస్తూ ఉండాలి. ప్రతిరోజు నియమంగా పంచమహాయజ్ఞాలు చేస్తూ, వ్రతాలు చేస్తూ, నోములు చేస్తూ, అలా వస్తూ 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 చివరికి ఉపాసనలోకి, అవన్నీ ఉపాసనలోకి దించుతాయి మనిషిని. ఆ ఉపాసనకు వచ్చిన తర్వాత మనిషి ఆ సాధనాలన్నీ చేయడం వలన తదేకమైనటువంటి సూక్ష్మ బుద్ధి పెరిగి ఇవన్నీ కూడా, ఈ ప్రాపంచికమైనటువంటివన్నీ కూడా తుచ్ఛంగా కనపడతాయి. వాటిలో ఏం సారం లేదని తెలిసిపోతుంది. ఎందుకంటే ఈ సాధన వలన, పంచమహాయజ్ఞాలు, దైవ పూజలు ఇవన్నీ చేయడం వలన, ఉపాసన చేయడం వలన అసలైనది ఏమిటి అని తెలుసుకుందామనేటువంటి వారి జిజ్ఞాస పెరుగుతుంది మనిషికి. ఆ మనస్సులో ఒక తెలివి వస్తుంది. బాగా ఆలోచించే బుద్ధి వస్తుందన్నమాట. అందుకు రిలీజియస్ లైఫ్ అంటే దేనికంటే దైవము పూజ ఈ అనుష్ఠానాలు ఇవన్నీ మన వాళ్ళు ఎందుకు పెట్టారంటే మనిషికి మంచి ఆలోచనాపరుడు అవుతాడు, చక్కటి ఆలోచనాపరుడు. అందరూ ఆలోచిస్తారు కానీ మంచి ఆలోచనలు ఉండవు, పనికిరాని ఆలోచనలు ఉంటాయి. కానీ వ్యక్తి ఆ దైవ సంబంధమైనటువంటి ఆ కార్యక్రమాల్లోనే ఉండడం వలన మంచి భావనలు మంచి ఆలోచనలు వస్తాయి. ఆ మంచి ఆలోచనలు ఏమొస్తాయి, ఇంకా ఆ యొక్క ఉపాసనకి తీసుకువెళ్ళి అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళడానికి అర్హుణ్ణి చేస్తాయి. అప్పుడు బ్రహ్మలోకానికి వెళ్ళడం వలన అక్కడ అన్నీ అనుకోగానే అన్నీ లభిస్తాయి అతనికి. సంకల్ప మాత్రేణ కామచారో భవతి అన్నారు. అంటే తను అనుకున్నది జరుగుతుంది, అది లభిస్తుంది, అది అనుభవిస్తాడు మనిషి. కామచారో భవతి ఎక్కడ? సర్వేషు లోకేషు, అన్ని లోకాలలో ఉపాసకుడికి అంతటి శక్తి ఉంటుందట. అంటే ఏ కోరిక తీరలేదు అనేటటువంటి వెలితుండదు మనిషికి. పరిపూర్ణంగా అక్కడికి వెళ్ళిన తర్వాత జ్ఞానాన్ని పొందుతాడు. కామచారో భవతి అంటే అక్కడికి వెళ్ళి జ్ఞానాన్ని పొందిన తర్వాత అన్నీ పొందినట్లే అవుతుంది అని. ఇంతటితో ఈ 5వ ఖండం అయిపోయింది. అప్పుడు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అన్నీ అనుభవించిన తర్వాత హాయిగా ఉంది అనుభవించడం అనుకుంటాం. బ్రహ్మదేవుడు ఉన్నంతకాలం అక్కడ ఉండి ఆయనతో పాటు ఆయన దగ్గర చదువుకొని అక్కడ క్రమముక్తిని పొంది తర్వాత ప్రళయం రాగానే బ్రహ్మదేవుడు కూడా చాలిస్తాడు కదా ఆయన యొక్క సృష్టిని, అప్పుడు విదేహ ముక్తుడవుతాడు బ్రహ్మతో పాటే. అక్కడ దేహాన్ని వదిలేస్తాడనమాట, ఈ దేహం కాదు వేరే దేహం, అక్కడ విదేహముక్తుడవుతాడు అని ఉపనిషత్తు చెప్తున్నది. తర్వాత 6వ ఖండంలో ప్రవేశిస్తాం. ఇప్పుడు ఇది చివరి ఉపాసనా ఖండం. ఇప్పుడు ఈ యొక్క 6వ ఖండంలో ఏం చెప్పబడుతుందంటే, ఈ ఉపాసకుడు ఎలా ప్రయాణిస్తాడు స్వర్గలోకానికి బ్రహ్మలోకానికి. మనం 8వ అధ్యాయంలో చూసాం భగవద్గీతలో ఏ నాడి ద్వారా ప్రయాణిస్తాడు అనే విషయాన్ని ఇంకా వివరంగా చెప్తున్నారు. ఇక్కడ చదువుతాం 270వ పేజీ 6వ ఖండం మొదటి మంత్రం. అథ యా ఏతా హృదయస్య నాడ్యస్థాః పింగళస్య అణిమ్నః తిష్టంతి శుక్లస్య నీలస్య పీతస్య లోహితస్య ఇత్యసౌ వా ఆదిత్యః పింగళః ఏషః శుక్లః ఏషః నీలః ఏషః పీతః ఏషః లోహితః. అథ ఏతా హృదయస్య నాడ్యః తాః. ఇప్పుడు ఈ ఉపాసకుడు తన మరణ సమయంలో ఈ తన ప్రాణాన్ని, అన్ని నాడులలో ప్రాణం ఉంటుంది కదా, 72,000 కోట్ల నాడులు ఉన్నాయి శరీరంలో. ఈ నాడుల్ని నరాలు అంటారు తెలుగులో, నరాలు అనొచ్చు, నాడి అంటారు, నాడీ జోష్యం అంటారు, అది కాదు. ఇక్కడ నాడులు అంటే మన శరీరంలో ఉండేటువంటి చిన్న 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 చిన్నటువంటి, ఒక వెంట్రుకని 100 భాగాలు చేస్తే ఎంత సన్నగా ఉంటుంది, అంత సన్నటి నాడులు ఉన్నాయి, కొన్ని కోట్ల నాడులు ఉన్నాయి. ఎలక్ట్రికల్ వైర్స్ ఉంటాయి కదా, అందులో పెద్ద వైర్లో చిన్న వైర్ చిన్న వైర్ చిన్న వైర్ చిన్న వైర్ 20,000 వైర్లు ఉంటాయి, మనకు అవన్నీ కనపడవు పైకి. అదేవిధంగా శరీరంలో అన్ని నాడులు ఉన్నాయి. ఈ నాడుల్ని గుండాకు ప్రయాణం హృదయంలోకి వెళుతుందట మరణించే సమయంలో, అందరికీ కాదు ఉపాసకుడికి. ఇప్పుడు ఉపాసన చేసి బ్రహ్మలోకానికి వెళ్ళడం ఎంత కష్టం మనకు తెలుస్తుంది. ఇదంతా వింటే ఉపాసన వద్దు, బ్రహ్మలోకం వద్దు, హాయిగా క్లాసులో కూర్చొని ఇక్కడే జీవన్ముక్తి పొందుదాం అనిపిస్తుందా లేదా? అందుకని చెప్తుంది ఉపనిషత్తు. లేదా కనీసం ఉపాసనన్నా చేస్తాడు, అంత గొప్ప ఉపాసన కదా అని ఉపాసనన్నా చేస్తాడు. ఏదో విధంగా రెండు విధాల బాగుపడతాడు మనిషి, అవునా? అందుకని ఉపాసన మీద రుచి కలగడానికి కొంతమందికి, కొంత బాగా వివేకం కలిగిన వాళ్ళకి ఉపాసన మీద వైరాగ్యం రావడానికి. ఉపాసన మీద వైరాగ్యం వస్తే మరి ఏం చేస్తాడు? జ్ఞానయోగానికి వస్తాడు. కష్టంగా ఉంది దాని, సరే రెండు విధాలుగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇది మనకు. నాడ్యః హృదయస్య, ఈ నాడులన్నీ కూడా హృదయాన్ని నుంచి కనెక్షన్, ఎక్కడైతే ట్రాన్స్ఫార్మర్ ఉంది చూసారా బయట, అన్ని వైర్లు కనెక్షన్ అన్నమాట. ఎలక్ట్రిసిటీ అటు నుంచి ఆ నాడు ఆ వైర్లలో కూడా వస్తుంది. అట్లాగే హృదయం అనేది ట్రాన్స్ఫార్మర్ లాగా, హృదయం నుంచి అన్ని నాడులు వెళ్తాయి. హృదయస్య నాడ్యః అన్నారు. తాహ, ఆ నాడుల్లో ఒక రసం ప్రవహిస్తూ ఉంటుంది, ఒక ద్రవం. ఆ ద్రవం ఒక్కొక్కసారి ఒక్కొక్క రంగులో ఉంటుందట. రక్తం కాదు, ఈ రక్తం అనేది ఎప్పుడు ఎర్రగానే ఉంటుంది, కానీ ఆ నాడుల్లో ఒక రసం లాంటిది ఉంటుందట. ఆయుర్వేదంలో చెప్తే వాత పిత్త కఫ మూడింటికి మూడు రంగులు చెప్తారు వాళ్ళు. అదేవిధంగా ఇక్కడ కూడా నాడుల్లో రంగురంగులుగా ఉంటుందట. ఎట్లాగైతే శుక్లం మొదట తెలుపు రంగు, ఒక్కోసారి తెల్లగా ఉంటుందట, అది మారుతూ ఉంటుంది. పింగళహ అంటే బంగారు వన్నె అని అర్థం, పసుపు వన్నె అంటారు. బంగారం వేరు, మళ్ళీ పసుపు వేరు, బంగారపు వన్నె వేరు, ధగధగధగ మెరిసేటటువంటి పసుపు వన్నె. దాన్ని ఇంగ్లీష్లో గోల్డెన్ ఎల్లో అంటారు. బంగారానికి ఒక పచ్చదనం ఉంది, అటువంటి పచ్చదనం పింగళహ. పింగళస్య అణిమ్నహ అని ఉన్నాయి కదా, శుక్లస్య నీలస్య, అన్ని షష్ఠి విభక్తిలో ఉన్నాయి. దాన్ని మనం తృతీయ విభక్తిలోకి మార్చుకోవాలి. శుక్లేన రసేన, పింగళేన రసేన, నీలైన రసేన, పీతేన రసేన, అట్లా పెట్టుకోవాలి. అన్ని ఆ రసముతో నిండి ఉంటుంది అని అర్థం. పింగళస్య అణిమ్న తిష్టంతి అంటే సూక్ష్మ రసం అని అర్థం. అణిమ్న సూక్ష్మరసం, ద్రవం నిండి ఉంటుంది అన్నారు. మొదటి రంగు చెప్తున్నారు, శుక్లం అంటే తెలుపు, తెలుపు రంగు. తర్వాత నీలం, నీలం అంటే నీలం, తెలుగులో కూడా బ్లూని ఏమంటాం, నీలం అంటాం, నీలం నీలి రంగు. పీతం, పీతస్య పీతేన అంటే పసుపు రంగు. లోహిత, లోహితేన ఎరుపు రంగు. లోహితేన ఇతి అసౌ, ఇతి అసౌ వా, ఇక్కడే ఎట్లాగైతే ఈ రంగులు ఉన్నాయో ద్రవంలో నాడుల్లో, ఇవన్నీ ఎట్లా రాసిందండి ఉపనిషత్తు అప్పుడు చెప్పింది? అందుకని ఉపనిషత్తుల్లో చెప్పని విషయం లేదు. ఇవన్నీ కూడా ఈ సూర్యుడి దగ్గరికి ఈ ఉపాసకుడు ప్రాణం వదిలిపెట్టినప్పుడు ఈ నాడులన్నీ హృదయంలోకి వెళ్ళిపోయి ఆ సూర్యకిరణాల్లో ప్రవేశిస్తాయట. సూర్యకిరణాలు వ్యాపిస్తాయి కదా ఈ హృదయం దగ్గరికి వస్తాయట, ఆ సూర్యకిరణాల్లో కూడా ఈ రంగులు ఉన్నాయట. ఎట్లా ఉన్నాయండి అన్నారు. ఇంద్రధనస్సు తెలుసా, ఇంద్రధనస్సు అన్ని రంగులు ఎక్కడి నుంచి కనపడుతున్నాయి, తెలుపు రంగే. ఒక్క తెల్ల రంగు ఇంద్రధనస్సు లాగా కనపడుతుంది, విబ్జిఆర్ అంటారు. వైలెట్, బ్లూ, ఆరెంజ్, ఇండిగో అట్లన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఆదిత్య సూర్యుడు, సూర్యకిరణాలు, ఆ కిరణాలలో కూడా ఈ రంగులన్నీ ఉన్నాయి. పింగళ, ఏష, శుక్ల, నీల, పీత, లోహిత, ఇక్కడ ఏ ఏ రంగులున్నాయో మన నాడుల్లో ఆ రంగులన్నీ సూర్యకిరణాల్లో కూడా ఉన్నాయి. అందుకనే మనం ఒక్కొక్కసారి కిరణాలు చూస్తుంటే రంగులు కనపడితే చూసారా, అలా కిరణాలు ప్రసరిస్తున్నప్పుడు రంగులు కనపడతాయి. ఎట్లా కనపడుతున్నాయి? ఆ రెయిన్బో చూసారా ఎప్పుడన్నా? రెయిన్బో చూసారా? మద్రాసులో చూడటం కష్టం, పల్లెటూళ్ళల్లో అయితే బాగా కనపడతాయి. ఇంద్రధనస్సు అంటాం. ఆ ఇంద్రధనస్సును చూడాలంటే దాని కళ్ళు చాలవు మనకు, ఎంతసేపు చూసినా తనివి తీరదు, ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. అవునా? ఏమి రంగులు, ఏమి. చిన్నప్పుడు స్కూల్లో పాఠం ఉండేది మాకు, ఇంద్రధనస్సుకి రంగులు వేసి ఆ జామెట్రీ లాగట గీసేవాడు, ఆ వృత్తంతో గీసి దానికి రంగులేసి ఆ కలర్లు పెన్సిల్ కొనుక్కొని అదొక ఆనందం. ఆ పుస్తకంలో ఉన్నట్లుగా వేయాలని ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నట్టుగా రాదు. మనకు పెయింటింగ్ వేసేవాళ్ళు వేస్తారు, ఒక్క వైట్ కలర్లో నుంచే వస్తాయి అన్నీ కూడా. ఇక్కడ ఈ నాడుల్లో మనకి ఏ ద్రవంలో ఏ రంగురంగులైతే మారుతుంటాయో అక్కడ కూడా మారుతూ ఉంటాయి సూర్యకిరణాలు కూడా. అప్పుడు ఏమవుతుందట, ఆ సూర్యకిరణాలు ఇక్కడికి వస్తాయిట, హృదయంలోకి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళతాయట అది చెప్తున్నారు. తర్వాత మంత్రంలో సూర్యే ద్వారేణతే విరజా ప్రయాంతి అని చెప్తున్నాం కదా, అట్లాగే ఇక్కడ సూర్యుడు ఈ జీవుడిలో, అదొక శ్లోకం కూడా ఉంది, హిరణ్మయేన పాత్రేణ తస్య శాపిహితం ముఖం తత్వం పూషణ పావృణ సత్యధర్మాయ దృష్టయే అని ఈశావాస్యంలో ఒక మంత్రం వస్తుంది. సూర్య నమస్కారాలు చదివేటప్పుడు కూడా మన నేర్చుకొని ఉంటారు మీరు క్యాంపులో ఆ మంత్రం అన్నమాట. అది చెప్తున్నారు అంటే బ్రహ్మలోకానికి వెళ్ళాలంటే సూర్యద్వారం గుండా వెళ్ళాలి. అందరికీ తెరుచు తరపు తెరుచుకోవద్దు, సూర్యద్వారం తెరుచుకోదు. ఉపాసకులకు మాత్రమే సూర్యద్వారం తెరవబడుతుంది. వాళ్ళు సూర్యద్వారం గుండా ఆ బ్రహ్మలోకానికి వెళతారు అది చెప్తున్నారు. తద్యథా మహాపథ ఆతత పథ ఆతత ఉభౌ గ్రామో గచ్చతి మం చ అముంచ ఏవమేవైతాః ఆదిత్యస్య రశ్మయః ఉభౌ లోకౌ గచ్ఛంతి ఇమం చ ముంచ అముష్మాదిత్యాదిత్యాత్ ప్రతాయంతే తాః ఆసుః నాడీషు సృప్తాః ఆభ్యః నాడీభ్యః ప్రతాయంతే తే అముష్మిన్నాదిత్యే సృప్తాః ఇప్పుడు సూర్యకిరణాలు ఎలా ఈ యొక్క నాడుల్లో ప్రవేశిస్తాయి, ప్రవేశించి మళ్ళీ తిరిగి సూర్య ఆదిత్యుడి దగ్గరికి వెళతాయి. అంటే ఉపాసకుడు తన ప్రాణం వదిలిపెట్టేటప్పుడు ఈ అన్ని నాడులన్నీ హృదయంలోకి వెళ్ళినప్పుడు ఆ హృదయం నుంచి ఒక సుషుమ్న నాడి ద్వారా బ్రహ్మరంధ్రం ద్వారా ఆయన శుక్లగతి అని చెప్పాం కదా 8వ అధ్యాయంలో, శుక్లగతి ద్వారా అంటే సూర్య ద్వారా బ్రహ్మలోకానికి వెళతాడన్న అదే విషయాన్ని కృష్ణ పరమాత్మ అక్కడ చెప్పడానికి ప్రమాణం ఇది ఈ మంత్రం. తద్యథా ఉదాహరణ చెప్తున్నారు ఈ సూర్యకిరణాలు రావడం ఏమిటి, లోపల ప్రవేశించడం ఏమిటి, ఇవన్నీ ఎట్లా అంటే ఎలా ఉంది. అక్కడ పెద్ద రోడ్లు ఉండే చూసారా, మహాపథ హైవే, హైవే రోడ్స్ ఉన్నాయి కదా, అవి రెండు ఇటు వస్తే ఇటు వస్తే కలుస్తాయి అన్నమాట అక్కడ గ్రామానికి. మహాపథ ఆతత ఉభౌ గ్రామౌ గచ్చతీమం, ఆ పెద్ద మార్గం గుండా ఆ రెండు మార్గాలు కూడా గ్రామాన్నే చేరతాయి, గ్రామాన్ని సమీపిస్తాయి. అట్లా రోడ్లు ఎట్లాగైతే కూడలి ద్వారా కలిసి ఆ గ్రామానికి దారితీస్తాయో ఆ విధంగా ఉభౌ గ్రామౌ గచ్చతి ఇమం చ అముం చ, ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి రోడ్లు అన్నమాట, వెళ్ళడానికి రావడానికి హైవే లాగా అది ఎట్లాగో ఇది కూడా అంతే. ఏది ఏవమేవ ఏతాహ ఆదిత్యస్య రశ్మయ, ఈ విధంగానే ఆదిత్యుడి యొక్క కిరణములు, రశ్మి అంటే కిరణములు, ఎలాగైతే హైవే పాత్ వెళ్ళడానికి రావడానికి మార్గం ఉంది కదా, అముష్మించ ఇమంచ అముంచ ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి, సూర్యకిరణాలు వస్తాయి ఇక్కడికి ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళతాయి. ఆదిత్యస్య రశ్మయ ఉభౌ లోకౌ గచ్చంతి, రెండు లోకాలకి వెళతాయి. రెండు లోకాలంటే ఏమిటి? బ్రహ్మలోకం నుంచి ఈ హృదయానికి, హృదయం నుంచి బ్రహ్మలోకానికి. ఈ ఉపాసకుడిని తీసుకుపోవాలి కదా, సూర్యరశ్మి కిరణాలు తీసుకుపోతాయి ఈ ఉపాసకుడిని. ఉభౌ లోకౌ, ఈ సూర్యలోక బ్రహ్మలోక త్రిసూర్యలోక. ఉభౌ లోక అంటే ఏంటి, ఈ కిరణాలు సూర్యలోకం నుంచి బ్రహ్మలోకం, రెండు లోకాలన్నమాట. గచ్చంతి ఇమం చ అముంచ అముష్మాద్ ఆదిత్యాత్ ప్రతాయంతే తాహ. ముందు అవి సూర్యుడి నుంచి బయలుదేరి వస్తాయి. అముష్మాద్ ఆదిత్యాత్, ఆ సూర్యుడి నుంచి బయలుదేరి వచ్చి వచ్చి తాహ ఆసుహు నాడీషు సృప్తా, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ నాడుల్లో ప్రవేశిస్తాయి. కిరణాలు వచ్చి నాడుల్లో ప్రవేశించి, సృప్తాహ అంటే ప్రవేశించడం. ఆభ్య నాడిభ్య ప్రతాయంతే, ఆ నాడుల్లో ప్రవేశించి అక్కడి నుంచి మళ్ళీ తే అముష్మిన్ ఆదిత్యే సృప్తాహ, మళ్ళీ ఇక్కడి నుంచి ఆదిత్యలోకానికి వెళతాయి కిరణాలు. మనకిప్పుడు కిరణాలు చూసే టైము లేదు. వెనకటి రోజుల్లో హాయిగా కూర్చొని కూర్చొని కాసేపు కిరణ కిటికీల నుంచి కిరణాలు పడుతూ ఉంటే చూస్తూ ఉండేవాళ్ళం. ఆ అందుకని ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. ఆ కిరణాలు వాటి అవి వస్తూ ఉంటే వాటి మీద దుమ్ము కూడా కనపడుతుంది, ధూళి కిరణాల్లో. ఇప్పుడు కిరణాలు చూడటానికి టైం లేదు, మనకు ఒకటే కిరణాలు, సెల్ ఫోన్ కిరణాలు, కంప్యూటర్ కిరణాలు, టీవీ కిరణాలు. ఆ కిరణాలు చూస్తే దెబ్బతింటాయి కళ్ళు, కానీ సూర్యుడి కిరణాలు చూస్తే కంటికి మంచిది. మనిషి చేసినవి కదా ఇవి, అదేం దేవుడు చేసింది. మనిషికి కిరణాలు చూసే టైము లేదు, ఓపిక లేదు. ఆ కిరణాలు ఎంత అద్భుతంగా ఉంటాయి, అవి చూస్తూ ఉంటే ఎంత అందంగా ఉంటాయి అసలు. అవి రేపు చూద్దాం, తుఫాన్ తగ్గిపోయిన తర్వాత చూస్తాం. సూర్యుడు ప్రసరించడం మార్నింగ్ టైం చూడాలి. అది ఆ సూర్య కిరణాలు అందం. బొమ్మల్లో చూస్తాం మనం, ఊరికి కిరణాలు బాగున్నాయి అంటాం. బొమ్మ చూస్తే ఎంత బాగుందంటే ఆ రంగు రంగు రంగుల కిరణాలు ఎంత అద్భుతంగా ఉంటాయి. ఆ కిరణాలు, ఆ కిరణాల్లో ఎంత శక్తి ఉన్నదో, మనిషి ఆరోగ్యానికి ఎంత శక్తి ఉన్నదంటే ఇంత అంత అని చెప్పలేరట. కానీ ఆ కిరణాలు మన మీద పడడానికి మనం ఆస్కారం ఇవ్వడంలా ఏసీలో కూర్చుంటాం, ఏసీ కార్లో కూర్చుంటాం, ఏసీ ఇంట్లో కూర్చుంటాం. ఎంత అనారోగ్యము, కిరణాలు ఎంత ఆరోగ్యమో ఏసీ అంత అనారోగ్యం, ఏసీ ఎంత అనారోగ్యమో కిరణాలు అంత ఆరోగ్యం అన్నారు. ఇప్పుడు ఆ కిరణాల కోసం బయటికి పరిగెడుతున్నారు జనం. తర్వాత తెలిసింది ఎంత పోయిన తర్వాత ఆరోగ్యం. ఓకే, అందుకని ప్రతాయంతే తే అముష్మిన్నాదిత్యే సృప్తా, మళ్ళీ హృదయం నుంచి ఆదిత్యుల్లోకి వెళ్ళిపోతాయి అన్నారు. ఈ విధంగా అవి ప్రయాణిస్తాయి అన్నారు. అంటే ఇక్కడ మనకు తెలియవలసింది ఏంటంటే, ఈ ఉపాసకుడు ప్రాణాలని ఆ కిరణాల ద్వారా అక్కడికి ప్రయాణిస్తాయి, బ్రహ్మలోకానికి, సూర్యలోకం ద్వారా బ్రహ్మలోకానికి వెళతాయి అని అర్థం. ఈ రంగురంగుల రక్తనాళాలు అని అర్థం. రక్తనాళాల కంటే వేరైనటువంటి నాడులంటే రక్తనాళాలు కాదు, వేరైనటువంటివి. 101 నాడులు ఉన్నాయి, తర్వాత ఆ నాడులన్నీ మళ్ళీ మళ్ళీ విభజన అయినాయి అని అర్థం. 72,72,00,000 నాడులు ఉన్నాయట. 72,72,00,000 నాడులు లెక్క పెట్టడానికి శరీరం అంతా ప్రాణం నిండి ఉన్నది కదండి. ఆ ప్రాణం ఎక్కడుందంటే ఆ నాడుల గుండా ప్రయాణిస్తుందట. ఆ ప్రాణం చివరికి పోయేటప్పుడు సుషుమ్న నాడి ద్వారా, బ్రహ్మ కపాలం ద్వారా వెళ్ళిపోతుంది. వెళ్ళడానికి ఎక్కడి నుంచి వాటంతటా అవి పోవు, ప్రతి చోటని మళ్ళీ అన్ని అసెంబుల్ కావాలి ఇక్కడ హృదయంలో. అది విషయం ఇక్కడ. ఉపాసకుడికి మాత్రమే ప్రాణాయామం ద్వారా ఆ నాడులన్నింటినీ బంధించి హృదయంలోకి తెస్తాడు. మామూలు వాళ్ళకైతే ప్రాణం అటు ఇటు పోతుంది. ఈ ఉపాసకుడు ఏం చేస్తాడు అంటే అన్ని చోట్ల నుంచి ప్రాణాన్ని, నాడులన్నింటి నుంచి హృదయానికి తీసుకొస్తాడు. అప్పుడు ఈ సూర్యకిరణాలు ఇక్కడ ప్రవేశించడం వలన ఈ ఉపాసకుడు మరణించేటప్పుడు సుషుమ్న నాడి ద్వారా ఆ సూర్యకిరణాలు బ్రహ్మరంధ్రం ద్వారా మళ్ళీ ప్రయాణించి అతన్ని బ్రహ్మలోకానికి తీసుకువెడతాడు. అది విఐపి కదా, మామూలు వాళ్ళు పోతే అట్లా పోరు, ఉపాసకుడికి మాత్రం స్పెషల్ అని ఇక్కడ మనకు తెలుస్తుంది. తర్వాత ఈ జాగ్రత్త స్వప్నం అది చెప్తున్నారు. తర్వాత మంత్రంలో ఏం చెప్తున్నారంటే, ఈ నిద్రపోయేటప్పుడు కూడా మనిషి ఈ నాడుల్లోనే కలిసిపోతాడు జీవుడు. ఈ నాడులన్నీ ఎక్కడికి వెళ్తాయి, ఏమవుతాయని చెప్తున్నారు తర్వాత మంత్రంలో. మూడవ మంత్రం చదువుతాం. తద్యత్రైతత్ సుప్తః సమస్త సంప్రసన్నః స్వప్నం న విజానాతి ఆశుః తదా నాడీషు సృప్తః భవతి తం న కశ్చన పాప్మా స్పృశతి తేజసాహి తదా సంపన్నో భవతి ఇప్పుడు మనిషి గాఢ నిద్రలో ఉన్నప్పుడు స్వప్నం వస్తుంది. ఆ స్వప్నం వచ్చినప్పుడు నిద్రలో, గాఢ నిద్రలో స్వప్నం ఉండదు, మామూలుగా నిద్రలోకి పోగానే తత్ యత్ర ఏతత్ తద్యత్రైతత్ అని ఉంది. అక్కడ ఎట్లా విభజించాలంటే తత్ యత్ర ఏతత్. ఎప్పుడైతే ఈ జీవుడు సమస్త సంప్రసన్న స్వప్నం న విజానాది, సమస్త సంప్రసన్న సుప్త, సుప్త అంటే నిద్రపోయే వ్యక్తి. ఎటువంటి నిద్ర? గాఢ నిద్ర. గాఢ నిద్రకి లక్షణం ఏమిటి అంటే స్వప్నం న విజానాది, స్వప్నం ఉండదు అందులో. కలలేనటువంటి ఏదైతే స్థితి ఉన్నదో అది స్వప్నం నిద్ర, గాఢ నిద్ర. స్వప్నం తెలియదు. అంతేకాదు ఆశుః తదా నాడీషు సృప్తో భవతి. ఆ జీవుడు ఆ నాడుల ద్వారా ప్రవేశించి తమ్న కశ్చన పాపమాన స్పృశతి, అతన్ని ఏ పాపము అంటదపు. ఎందుకంటే తేజసాహి తదా సంపన్నో భవతి, చైతన్యంతో కలిసిపోతాడు అప్పుడు ఈశ్వరుడు లేక పరమాత్మ. ఈశ్వరుడు తేజస అంటే ఇక్కడ చైతన్యంతో పరమాత్మతో లీనమవుతాడు అని అర్థం, బ్రహ్మ చైతన్యం అని అర్థం. లీనమై తదా సంపన్నో భవతి అంటే ప్రతిరోజు మన నిద్రలో మన యొక్క స్వరూపమైనటువంటి పరమాత్మలో కలిసిపోతాం అని అర్థం. అయినా తెలియదు ఉపాసకుడికి, తెలుసు మంచి నిద్రలో రోజు నేను ఆ పరమాత్మలో లీనమవుతానని చెప్పి ఉపాసకుడికి తెలుసు, జ్ఞానికి తెలుసు, అజ్ఞానులకు తెలియదు. అయితే ఏమిటి అన్నారు, ఈ ఉపాసకుడు నిద్రలో ఏ పాపాన్ని అంటదు ఎందుకంటే పరమాత్మలో ఉన్నాడు కాబట్టి అని అక్కడ మనకు తెలియజేస్తుంది అన్నమాట. నాడులన్నీ అందులో హృదయంలోకి వెళ్ళినప్పుడు ఈ జీవుడు హృదయంలో ఆత్మలో లయిస్తాడు అని అర్థం. తర్వాత చెప్తున్నారు నాలుగవ మంత్రం చదువుతాం. అథ యత్రైతద్ బలిమానం నీతో భవతి తమ అభితః ఆసీన ఆహుః జానాసి మాం జానాసి మామితి స యావదస్మాత్ శరీరాత్ అనుత్క్రాంతో భవతి తావత్ జానాతి. ఇప్పుడు ఈ మంత్రంలో ఏం చెప్తున్నారంటే ఈ జీవరాశులు ఈ ప్రత్యేక నాడి ద్వారా ఆత్మలో కలుస్తాడు నిద్రలో అన్నాం. మనిషి చనిపోయే ముందు తత్ర అథ ఎత్ర ఏతత్ అబలిమానం నీతః, బలం ఎప్పుడైతే పోతుందో అబలిమానం నీతః భవతి అంటే తన శరీరంలో ఉన్న శక్తి అంతా నశించినప్పుడు ఉపాసకుడు మరణ సమయంలో ఎలా శరీరాన్ని వదిలిపెడతాడు అని చెప్తున్నారు ఇక్కడ. నిద్రలోనేమో తాత్కాలిక ఐక్యం, మరణం తర్వాత శాశ్వత ఐక్యం, అది డిఫరెన్స్. ఈ రెండు మంత్రాలు పక్కపక్కనే మూడు నాలుగు మనకేం తెలియజేస్తాయంటే రోజు నిద్రలో పరమాత్మలో కలుస్తున్నాం, మళ్ళీ పొద్దున్నే లేవంగానే జీవుడిగా బయటకు వస్తాం. అది తాత్కాలిక ఐక్యం. ప్రతిరోజు పరమాత్మలో కలుస్తున్నాం మనం చూడండి అని తెలియదు, తాత్కాలిక ఐక్యం. కానీ మరణ సమయంలో శాశ్వత ఐక్యం. అది మరణం అని ఎప్పుడు చెప్తావు, దేహాన్ని ఎప్పుడైతే వదిలిపెడతాడో, దేహాత్ వదలనంత వరకు కూడా అనుత్క్రాంతో భవతి తావత్ జానాతి, యావత్ అస్మా శరీరాత్ అనుత్క్రాంతో భవతి, ఎంతవరకు ఈ శరీరాన్ని వదిలిపెట్టకుండా ఉంటాడో అంతవరకే తెలుస్తుంది అతనికి. మరణించే సమయంలో కూడా వీళ్ళందరూ వచ్చి నుంచుంటారు ప్రక్కన, అందరికి టెలిగ్రాములు వైర్లెస్లు పంపిస్తారు, ఈమెయిల్ రండి రండి రండి, డాక్టర్కి ముందే చెప్తారు, అందరిని పిలిపించండి లాస్ట్ స్టేజి అని చెప్పంగానే అందరూ వస్తారు, చుట్టాలందరూ బంధువులు. వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారట, ఏమని, ఎప్పుడైతే ఈ శరీరంలో బలిమానం నీత అబలిమానం భవతి అంటే బలం లేకుండా శరీరం జీర్ణిస్తున్నప్పుడు, తమ అభిత ఆసీనాహ, అతని ముందు అభిత అంటే అతని ముందు వచ్చి నుంచుంటారు అందరు, పక్కన ఇటు పక్కన కుడివైపు ఎడమవైపు ఎదురుగ్గా నుంచుంటారు అందరు. అభిత ఆసీత ఊరికి నుంచుంటారా అడుగుతారు, నన్ను గుర్తుపెట్టావా, జానాసిమా నేనెవరినో నన్ను గుర్తుపెట్టావా అని అడుగుతుంటారు. జానాసిమా జానాసిమా నిన్ను తెలుసుకున్నావా, నేను నీకు తెలుసా, నన్ను గుర్తుపెట్టావా అని అడుగుతాడు. బావలు మరుదులు పినతండ్రులు ఉంటారు కదా, అత్తయ్యలు అమ్మమ్మలు బామ్మలు వీళ్ళందరూ ఎవరెవరు ఉంటారు పక్కన, అంత ముసలివాళ్ళు కాకపోయినా కొంచెం చిన్నవాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళు అడుగుతారు, జానాసిమాం జానాసిమామితే నన్ను ఎరుగుదువా ఎరుగుదువా, నేను గుర్తుపట్టావా నన్ను, నేనేమన్నా చెప్పు, నా పేరు చెప్పు, నా పేరు చెప్పు అని కూడా అడుగుతాడు. వాడికి నోట్లో నుంచి మాటే రావడం లేదు, పేరు చెప్పమంటే ఏం చెప్తాడు, జానాసిమాం జానాసిమాం అని. సహా యావదస్మా శరీరాత్ అనుత్క్రాంత, సహా ఆ ఉపాసకుడు యావత్ ఎంతవరకు శరీరాత్ శరీరం నుంచి అనుత్క్రాంత వదిలిపెట్టకుండా శరీరంలోనే ఉంటాడో అంతవరకు మాత్రమే తావత్ అంతవరకు మాత్రమే జానాతి, శరీరంలో ఉన్నంతసేపే కళ్ళు తెరుస్తాడు చూస్తాడు గుర్తుపట్టాలని ఆలోచిస్తుంటాడు. ఎవరు గుర్తు గుర్తు తెచ్చుకుంటున్నా కూడా గుర్తు రాదు, ఏదో గుర్తుకొచ్చి నువ్వు చిన్నప్పుడు అక్కడ స్ట్రీట్లో ఉండేవాడివి కదా శుభ్రుగా అంటాడు. ఎప్పుడో అది అది పలకగలిగితే పలుకుతాడు, లేకపోతే అది కూడా లేదు, నోట్లో మాట రాదు, మనిషి కష్టపడుతూ ఉంటాడు పలకలేక. అందరు అడుగుతూ ఉంటారు నన్ను గుర్తుపెట్టావు అంటాడు, ఎక్కడి నుంచి మాట వస్తే కదా అంటే ప్రాణాలన్నీ కూడా లోపల హృదయంలోకి వెళ్ళి వదలడానికి సిద్ధపడుతున్నప్పుడు అది డిటాచ్ అయ్యే వరకే ఈ జ్ఞాపక శక్తి. ఏదైనా చెప్పాలనుకున్నా కూడా ఒకసారి డిటాచ్ అయిపోయిన తర్వాత ఆ మనిషి ఇంకేమి గ్రహించలేడు, ఏమీ అర్థం కాదు మనిషికి. మనం అనుకుంటాం ఇంకా ఆయన అయిపోయిందండి పని అయిపోయింది అంటుంటాం, చూసారు అప్పుడే అప్పుడే వదిలిపెట్టాడు అనమాట, ఇంకా లాస్ట్ స్టేజ్ అంటారు దాన్ని. జానాసిమాం జానాసిమామితి సహా యావత్ అస్మా శరీరాత్ అనుత్క్రాంత అంటే వెళ్లకుండా శరీరాన్ని వదిలిపెట్టకుండా ఉంటాడో తావత్ జానాతి, అంతవరకు మాత్రమే అతనికి తెలుస్తుంది, లేకపోతే లేకపోతే ఏంటి తెలియదు అని అర్థం. తర్వాత మంత్రం చదువుతాం, ఐదవ మంత్రం. అథ ఎత్రైతదస్మా శరీరాత్ శరీరాత్ అనుత్క్రామతి యథైతైరేవ రశ్మిభిః ఊర్ధ్వమాక్రమతే సహా ఓమితి వా హోద్వామీయతే సహా యావత్ క్షిప్యేన్ మనసః తావద్ ఆదిత్యం గచ్చతి ఏతద్వై ఖలు లోకద్వారం విదుషా ప్రపదనం
నిరోధో అవిదుషాం.
విదుషాం అవిదుషాం అంటే ఇక్కడ ఉపాసకులు నాన్ ఉపాసకులు అని అర్థం. ఉపాసకుడైన వాడికి మాత్రమే ఆ బ్రహ్మలోకానికి వెళ్ళే అర్హత ఉన్నది. ఎవరు అంటే ఓంకార జపాన్ని చేసినవాడు. 8వ అధ్యాయం చూసాం, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ ఎప్రయాతిత్యజం దేహం. గుర్తుందా? ఓంకారం చెప్తూ ఎవరైతే శరీరాన్ని వదిలిపెడతారో వాళ్ళు మాత్రమే అక్కడికి ప్రవేశిస్తారు, మిగతా వాళ్ళకి ప్రవేశం లేదు అన్నారు. అనే విషయాన్ని ఇంకా వివరంగా వచ్చే వారం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.